సాతాను శోధనలు పలు రకాలు. ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల విషయాల్లో సాతాను బహుగా శోధిస్తాడు. స్త్రీ పురుషులను అక్రమ సంబంధ బాంధవ్యాలలోనికి వాడు నెట్టగలడు. ఐఏఎస్ పరీక్ష రాస్తున్నటువంటి ఒక యవనస్తురాలు ఆ సందర్భంగా ఒక వయసు పైబడిన వ్యక్తి, వివాహితుడు, సంతానం కూడా కలిగినటువంటి వ్యక్తి సలహాలు తీసుకునేది. క్రమేణా ఆమె అతని యొక్క ప్రలోభంలో పడిపోయి అతన్ని వివాహం చేసుకుని అతని ద్వారా ముగ్గురు బిడ్డలను కన్నది. తర్వాత ఆ వ్యక్తి మరణించాడు. ఏ రీతిగా నేను ఆ ప్రలోభానికి లోబడ్డానో నాకైతే ఈ రోజుకు అర్థం కావడం లేదని ఆ స్త్రీ నా వద్దకు వచ్చి ఎంతగానో వాపోయింది. ఈరోజే నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఒక వివాహిత స్త్రీ నాకు ఉత్తరం రాస్తూ, నేను ఒక మంచి క్రైస్తవ విశ్వాసిని, అయితే నా భర్త నన్నంతగా పట్టించుకోడు, నాకు సంతానం కూడా ఉంది, నేను పనిచేస్తున్నటువంటి ఆఫీసులో ఒక అన్యుడు పరిచయమై నాకెంతో సానుభూతి చూపేవాడు, అందరూ మమ్మల్ని అపార్థం చేసుకున్నారు, మేమైతే పవిత్రమైన ప్రేమ బంధంలో ఉండేవారం, కానీ అందరూ అనుమానిస్తున్న దాన్ని బట్టి మేము కూడా శారీరక సంబంధంలోనికి జారిపోయాం. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లోనికి నన్ను నెట్టాడని దేవుణ్ణి నిందిస్తూ ఉత్తరం రాసింది సాతాను మోసగాడు. సాతాను ఆమెను శోధించి పాపములో పడద్రోయడమే కాకుండా దేవుని నిందించేటటువంటి స్థితిలోనికి ఆమెను నెట్టినట్లు మనం చూస్తున్నాం. ఆదాము తన పాపాన్ని ఒప్పుకోలేదు, కానీ తనకు సాటి అయిన సహాయంగా దేవుడిచ్చిన స్త్రీని బట్టే తాను పాపం చేసినట్లు నిందను దేవుని మీదకే నెట్టివేయడానికి ప్రయత్నించాడు. కేవలం స్త్రీ పురుష అక్రమ సంబంధాలు మాత్రమే కాదు, గాని జారత్వంలోనికి నేటి యువతను నేటి సినిమాల ద్వారా, సంగీతం ద్వారా సాతాను నెట్టివేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక దేశాల్లో హోమోసెక్సువాలిటీ, లెస్బియనిజం, మరి పాము పడగ విప్పి కాటు వేసినంత స్థితిలో మరి ప్రజలను ప్రేరేపిస్తూ ఉండడాన్ని బట్టి నేడు అనేక మంది, లక్షలాది మంది ఎయిడ్స్ వ్యాధికి గురవుతూ ఉన్నారు. లోతు కాలంలోనే పురుషగాములున్నట్లు మనం చూస్తున్నాం. పౌలు కాలములో లెస్బియన్స్, స్త్రీలు స్త్రీలతో అవాచ్యం అనేది చేయొచ్చు అని పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రికలో ఆ పాపం ఆ కాలంలోనే ఉన్నట్లు చెబుతూ ఉన్నాడు. ప్రపంచమంతా ఒక వ్యభిచారాత్మలో బంధించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ధన సంబంధమైనటువంటి ప్రలోభాల్లో కూడా సాతాను విశ్వాసులను పడవేయచ్చు. అపొస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. అననీయ సపీరా తమ ఆస్తిని అమ్మి పూర్తిగా దేవునికి చెల్లించకుండా కొంత అందులో మిగుల్చుకొని పేతురును మోసపుచ్చడానికి ప్రయత్నించారు. అయితే మనిషితో కాదు దేవునితోనే మీరు అబద్దమాడారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ప్రయత్నించారని పేతురు ఆ భార్య భర్తలతో చెప్పాడు. వారిద్దరూ పడి మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధన సంబంధమైనటువంటి వ్యామోహాలు, ప్రలోభాలు, మోసాలు, వంచనలు, లంచాలు, అవినీతి మొదలైన వాటిలో సాతాను విశ్వాసులను సైతం పడవేయడానికి ప్రయత్నిస్తాడు. అంత మాత్రమే కాదు, గర్వం, అహంకారం వల్ల కూడా సాతాను గొప్ప గొప్ప దైవజనులు సైతం పడవేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నెబుకద్నెజరు రాజు తన యొక్క ఉన్నత స్థితిని బట్టి గర్వించినందువల్ల పశుప్రాయుడై అరణ్యములోనికి తరమబడ్డాడు. యెషయా అనేటటువంటి ఒక భక్తుని గురించి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. 8 సంవత్సరాల కాలంలోనే యెషయా రాజై అప్పటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి గొప్ప సేవ జరిగించాడు. అయితే చివరికి అతడు ఒక విధమైన అహంభావానికి లోనై దేవుని సెలవు లేకునే ఒక అన్యుడైన రాజు మీద దాడి చేసి ఆ రాజు హెచ్చరిస్తున్నప్పటికీ, నేను నీకు విరుద్ధంగా ఏమీ చేయలేదు కదా, కీడు కూడా చేయలేదు కదా, ఎందుకు నా మీద దాడి చేస్తున్నావని పలికినప్పటికీ యెషయా గర్వించి అతని మీద దాడి చేసి ఆ యుద్ధంలో చంపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. గొప్ప గొప్ప దైవజనులు సైతం ధన సంబంధమైన మాయలోనూ లేక స్త్రీ పురుష అక్రమ సంబంధాల్లోనూ చిక్కుకుంటారు. లేనట్లయితే దేవుడు తమను వాడుకున్న విధానాన్ని బట్టి, వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా గర్వించి అహంకరించి పతనమైపోతూ ఉంటారు. కొన్నిసార్లు అసూయ, అవిధేయత, పిరికితనం లాంటి పాపాల్లో కూడా పడిపోతుంటాం. సౌలు భక్తుడు దావీదును గురించి అసూయపడ్డాడు. అమాలేకుల విషయంలో దేవుని ఆజ్ఞను పరిపూర్ణంగా గైకొనలేదు, అందుకనే వెరపించు దురాత్మకు గురైపోయాడు. సాతానుకు దుష్టుడని కూడా పేరుంది. సాతాను దుష్టక్రియలు జరిగిస్తాడు, హత్యలు చేయిస్తాడు, ఆత్మహత్యలు చేసుకునేలా పురికొల్పుతాడు. సాతాను అపవిత్రాత్మలకు అధిపతి. అపవిత్రాత్మలు అపవిత్ర క్రియలు చేసేలా మనుషులను పురికొల్పుతాయి. ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఎటువంటి అపవిత్ర కార్యాలు జరిగేది, ఎటువంటి దుష్టకార్యాలు జరిగేది మనం చదువుతూనే వస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో వివిధ రకాలైన దురాత్మల గురించి వ్రాయబడింది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16:14 మనం చూసినట్లయితే, సౌలు రాజును యెహోవా ఆత్మ వదిలిపోయిన తర్వాత ఒక దురాత్మ వచ్చి అతన్ని వెరపించడం ప్రారంభించినట్లు మనం చూస్తున్నాం. దేవుని యొద్ద దేవుని సెలవు తీసుకుని ఆ దురాత్మ వచ్చాడు. వెరపించు ఆత్మ, కొంతకాలం క్రితం ఒక స్త్రీని నా దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆమె నిరంతరం మరణ భయంతో పీడించబడుతుండేది. గ్యాస్ స్టవ్ మీద వంట చేయాలంటే భయం, ఆ గ్యాస్ సిలిండర్ పేలిపోతుందేమో అని భయపడేది. రైలు లేక బస్సు ఎక్కి ప్రయాణం చేయాలంటే భయం, అవి ప్రమాదానికి గురైతాయేమో అని భయపడేది. నిరంతరం మరణ భయంతో పీడించబడుతూ ఒక దశలో ఆత్మహత్య చేసుకుని మరణించాలని కూడా తలపెట్టింది. ఆమెను చూస్తూనే నేను గ్రహించాను, సౌలును వెరపించిన దురాత్మ ఆమెను వెరపిస్తోందని. ఆ దురాత్మను యేసునామములో గద్దించి వెళ్లగొట్టిన తర్వాత ఆమె పూర్తిగా విడుదల పొందింది. తర్వాత ఆ యొక్క ప్రీతితనం కలిగించే ఆత్మ ఆమెను వెంబడించలేదు. దేవునికి స్తోత్రం. అబద్దాలోడు ఆత్మను గురించి మొదటి రాజుల గ్రంథం 22:22 వ్రాయబడింది. అహాబు ఉంచుకున్నటువంటి ప్రవక్తల్లో ఆ యొక్క అబద్దములాడించేటటువంటి ఆత్మ జొరబడి తప్పుడు ప్రవచనాలు చెప్పించడానికి ఉద్యుక్తమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. అనేక తప్పుడు ప్రవచనాలు చెప్పేటటువంటి స్త్రీ పురుషులు మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రవచనాలు నిజంగా దేవుని నుండి వెలువడేవి కావు. అవి వారు తమ స్వంత ఆలోచనలతో, సాతాను యొక్క ప్రేరేపణతో చెప్పేటటువంటి తప్పుడు ప్రవచనాలు. ఒక స్త్రీ, దైవజనురాలని పిలువబడేటటువంటి స్త్రీ, పలానా వ్యక్తి పలానా స్త్రీని వివాహం చేసుకోవాలని దేవుడు చెబుతున్నాడని ప్రవచించింది. అయితే ఆ వివాహం జరగలేదు. అయితే ఇప్పటికి కూడా ఆ ప్రవచనం నెరవేరుతుందని ఆ స్త్రీ పలుకుతూ ఉంది. మోసపరచు ఆత్మని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1 మనం చూస్తున్నాం. ఈ రీతిగా కొన్ని ఆత్మలు మోసపరుస్తూ ఉంటాయి. మనుషులను మోసపరచడం మాత్రమే కాదు గాని వారిని దయ్యముల బోధలోని కూడా నడిపిస్తూ ఉంటాయి. తప్పుడు బోధలు, బైబిల్ విరుద్ధమైనటువంటి బోధలు, దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రవచనాలు, ఇదిగో పలానా తేదీ యేసుప్రభు రాబోతూ ఉన్నాడు, తప్పకుండా దిగి వస్తాడు అని అనేకమైనటువంటి క్రైస్తవ సంఘాలు సంస్థలు ప్రకటించి విఫలమైన సంగతిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మోసపరుచు ఆత్మలు ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ విషయంగా విశ్వాసులైన వారు చాలా జాగరూకులై ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:10 దాస్యపు ఆత్మను గురించి వ్రాయబడింది. దేవుడు మనకు దాస్యపు ఆత్మని ఇవ్వలేదు గాని దత్తపుత్ర ఆత్మనిచ్చాడు విశ్వాసులకు. మనం ఎంత మాత్రం ఇక సాతానకు పాపానికి దాస్యం చేయనక్కర్లేదు. ప్రభు మనల్ని విడిపించాడు. ప్రభు మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు తన మరణం ద్వారా, తన పునరుత్థానం ద్వారా. మూర్ఖత గల ఆత్మను గురించి యెషయా గ్రంథం 19:24 వ్రాయబడింది. పిహెచ్డి చదివిన ఒక భక్తిగల యవనస్త్రాలు వివాహితుడైన ఒక అన్యుడైన హిందువును అన్య రీతిలో వివాహమాడింది. ఆ బిడ్డ చిన్నప్పటి నుండి చాలా భక్తి కలిగింది. తల్లిదండ్రులు ఎంతో చెప్పి చూశారు. చివరికి తల్లి ఆమె పాదాల మీద పడి ప్రలాపించింది గాని చాలా మూర్ఖంగా ఆ యవనస్త్రాలు వివరించి ఆ వ్యక్తిని వివాహమాడి ఎన్నో ఇక్కట్లకు గురైంది. కొన్నిసార్లు మూర్ఖత గల ఆత్మ యవనస్తులను పట్టుకుని బంధించినప్పుడు వారు తల్లిదండ్రుల సహేతుకమైన సలహాలకు ఎంతమాత్రం లోబడరు కాని మూర్ఖత గల ఆత్మ నడిపించిన మేరకు వారు మూర్ఖించి తప్పుడు నిర్ణయాలు తీసుకుని పతనమైపోతూ ఉంటారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:6 భ్రమపరచు ఆత్మను గూర్చి వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటాడని వ్రాయబడింది. ఒక దైవజనుని శిష్యునికి ఆ కలలో సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు వలె సాతాను దర్శనమిచ్చి అతడు వెంటనే ఆత్మహత్య చేసుకుని పరలోకములో ఉన్న ప్రభువును చేరుకోవాలని సూచించగానే అతడు ఒక ఉత్తరం రాసిపెట్టి తన దర్శనాన్ని గుచ్చి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ రీతిగా భ్రమపరిచే ఆత్మ భ్రమ పెడుతూ ఉంటాడు. మరి వెలుగుదూత వేషం ధరించుకొని కూడా వచ్చి దర్శనాలు ఇవ్వడం, ప్రవచనాలు చెప్పడం, మరి దైవ విరుద్ధమైన కార్యాలయానికి విశ్వాసం నడిపించడం చేస్తూ ఉంటాడు. దేవుడైతే మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు కానీ తిమోతికి రాసిన 2వ పత్రిక 7వ వచనంలో మనం చూస్తున్నాం, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడని, సత్యపూర్వకమైన ఆత్మనిచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన 11వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 29:10లో గాఢ నిద్రాత్మను గూర్చి వ్రాయబడింది. ఇశ్రాయేలీయులు నేటికి కూడా అటువంటి గాఢ నిద్రాత్మలో ఉన్నారు, అనగా ఆత్మీయ నిద్రలో ఉన్నారు. వారు నిజంగా వారి యొక్క ఆత్మనేత్రాలు తెరవబడి యేసుక్రీస్తే నిజమైన మెస్సీయా అని వారు గుర్తించలేకుండా ఉన్నారు, గ్రహించలేకుండా ఉన్నారు. ఎందుకంటే వారు గాఢ నిద్రాత్మ ప్రభావంలో ఉన్నారు. లోకమంతా నశించిపోతూ ఉన్న మనం పట్టనటువంటి స్థితిలో, లోకానికి యేసు ప్రభు యొక్క వెలుగును ప్రసరింపచేయలేని స్థితిలో మన సొంత కార్యాల్లోనే నిమగ్నమైపోయి ఉన్నామంటే కారణం గాఢ నిద్రాత్మ ప్రభావాన్ని బట్టే. ఆ ఓడలోని వారందరూ తుఫాను బట్టి నశించిపోతున్నా పట్టించుకోకుండా నిజమైన దైవజనుడైన యోనా ఓడ అడుగుభాగంలో పోయి గాఢ నిద్రలో పడిపోయాడు. ఆ రీతిగా నేనేటి క్రైస్తవ సంఘానికి, అనేక మంది విశ్వాసులకు కూడా సంభవిస్తూ ఉంది. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో క్రీస్తు విరోధి ఆత్మను గుర్చి వ్రాయబడింది. అవును, క్రీస్తు విరోధి ఆత్మ ఈ సమయాల్లో ప్రతి కుటుంబంలో పనిచేస్తూ ఉన్నాడు, ప్రతి క్రైస్తవ సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు, ప్రపంచ సంస్థల్లో, దేశాల్లో, నాయకుల్లో పనిచేస్తూ ఉన్నాడు. దేవునికి విరుద్ధంగా ఈ లోకాన్ని సమాయత్తం చేయాలని చూస్తూ ఉన్నాడు. యేసునందరి విశ్వాసం నుండి మరి ప్రతి విశ్వాసి తొలగిపోయేలా చేయాలని అతడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సాతాను కార్యాలను గురించి మనం చూసుకుందాం. సాతాను కార్యాలను పరిశీలించడానికి ముందుగా యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడో తానే ప్రవచనాత్మకంగా లూకాసు వార్త 4వ అధ్యాయం 17-18 వచనాల్లో ప్రకటిస్తూ ఉన్నాడు. గమనించుదాం, ప్రభు ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని, అందులో ఉన్నటువంటి ఈ వాక్యాలను చదువుతూ ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. సమాజ మందిరంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఇప్పుడు సాతాను కార్యాలను, ప్రభు చేసే కార్యాలను కూడా మనం పరిశీలించి చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతాను అవిశ్వాసుల మనోనేత్రానికి గ్రుడ్డితనం కలగచేస్తాడని అక్కడ వ్రాయబడింది. యేసు ప్రభు అయితే గుడ్డివారికి చూపును దయచేశాడు, ఆత్మీయమైన అందులకు కూడా ఆయన చూపు కలుగచేయగలడు. యెహోవా తన బాహుబలం చేత ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించి ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని ఆరిన నేలను నడిపించాడు. అయితే మోషే భక్తుడు పర్వతంపై దేవునితో సంభాషిస్తున్న సమయంలో ఆ కొండ క్రింద ఉన్నటువంటి ప్రజలు బంగారుతో ఒక దూడను తయారు చేసుకుని ఐగుప్తు నుండి మమ్మను బయటికి రప్పించిన దేవుడు ఇదే అని ఆ దూడకు బలు అర్పించడం ప్రారంభించినట్లు నిర్గమకాండం 32వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. సాతాను ఎంత గుడ్డితనాన్ని కలగచేశాడో వారి మనోనేత్రానికి. మనోనేత్రం అనగా మనస్సుకు ఉండే నేత్రం, అంటే ఆలోచన నేత్రం. ఈ ఆలోచన లోచనాలకు గుడ్డితనం కలగచేస్తాడు సాతాను. ఒక దేవాలయంలో పేనును దేవతగా చేసి ఆ పేనును పూజిస్తున్నట్లు వార్తాపత్రికల్లో నేను చదివాను. ఎందుకు వారు పేను దేవతను పూజిస్తున్నారంటే, పేను మనిషి శిరస్సు మీద కేశాలలో ఉంటుంది కాబట్టి అది వారి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా వారు నమ్మి పేను దేవతను పూజిస్తున్నట్లు ఆ వార్తాపత్రికల్లో నేను చదివాను. ఒకవేళ మనలో అనేక మంది ఇది ఎంత హాస్యాస్పదమైన విషయమని అనుకోవచ్చు, కానీ వారు ఎందుకు ఆ రీతిగా చేస్తున్నారు? ఎందుకంటే వారి మనోనేత్రానికి సాతాను గుడ్డితనం కలగచేశాడు. నిజానికి దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసుప్రభు సెలవిస్తున్నాడు. సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజించడం, సృష్టికర్త మహిమను చతుష్పాద జంతువులుగా కీటకాలుగా మార్చి వీరే దేవుళ్ళని పిలవడం, మ్రొక్కడం, ఆరాధించడం, చివరికి శిలువను పూజించడం, ప్రతిమలను పూజించడం కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైన విషయమని మనం గ్రహించాలి. మనుష్యులను దేవుళ్ళుగా భావించి వారికి మ్రొక్కడం కూడా అది దైవచిత్తానుసారమైనటువంటి కార్యము కాదు. యేసుప్రభువు మన మనోనేత్రాలను వెలిగిస్తాడు, ఆత్మీయ అంధత్వాన్ని తొలగిస్తాడు, అబద్ధములో నుండి సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయనే మార్గం, సత్యం, జీవం. సమయంలో రాసిన 2వ గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనములో యెహో ఆత్మ సౌలును వదిలిపోయిన తర్వాత దేవుని నుండి ఒక దురాత్మ వచ్చి అతన్ని వెరపించినట్లు నేను ఇంతకు ముందే పేర్కొన్నాను. అవును, భయం చేత నింపబడి ఉన్నావా? దేవుని యొక్క వాక్యమైన బైబిల్లో భయపడుకమనే మాట 365 సార్లు వ్రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం దేవుడు పిరికితనం గల ఆత్మను మనకివ్వలేదు గాని శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన పరిశుద్ధాత్మని దయచేశాడని వ్రాయబడింది. నేడే ప్రభువానుని పరిశుద్ధాత్మతో నింపమని ప్రభువును వేడుకో. 3వదిగా మనం చూసినట్లయితే లూకాస్వార్త 13వ అధ్యాయం 10 నుండి 17వ వచనంలో గల వాక్య భాగములో ఒక స్త్రీ సమాజ మందిరములో యేసుప్రభు కంటపడింది. ఆమె నడుము వంగిన స్త్రీ. ఆమె దేవుణ్ణి ఆరాధించడానికే వచ్చింది. అయితే ఆత్మల వివేచన వరం కలిగిన యేసుప్రభు ఆమెను చూడగానే ఆమెలో బలహీనపరిచే దయమున్నట్లు కనుగొన్నాడు. 18 సంవత్సరాలుగా ఆమె సాతాను కట్లలో ఉన్నట్లు ప్రభు ప్రకటించాడు. యేసుప్రభు ఆమెను అబ్రహాము కుమార్తెగా పేర్కొన్నాడు. అంటే విశ్వాసం అర్థం కదా. క్రైస్తవుల్లో కూడా దయాలుంటాయా? ఒకవేళ వారు తావిస్తే తప్పకుండా సాతాను శక్తులు ఎవరిలో అయినా జ్వరబడగలవు. అయితే ఆమెలో బలహీనపరచు దయమున్నట్లు ఎవరూ గ్రహించలేకపోయారు. యేసుప్రభు ఆమెను చేరబిలిచి ఆమెలో ఉండే బలహీనపరిచే దయ్యాన్ని గద్దించి వెళ్లగొట్టగానే ఆమె స్వస్థపడింది. నడుము వంగిన స్థితిలో నుండి బాగు చేయబడింది. ప్రియమైన శ్రోత, నువ్వు సాతాను కట్లలో ఉన్నావా? వ్యాధి కట్లలో బంధించబడి ఉన్నావా? లేక త్రాగుడు, వ్యభిచారం, జూదం అనేటటువంటి సాతాను బానిసత్వపు కట్లలో మరగిపోతున్నావా? బంధించబడిన వారికి విడుదల దయచేయడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. ప్రభు వైపు చూడు, నీ కట్లన్నీ ప్రభు తెంచివేస్తాడు ఈ సమయంలో. ఇంకా సాతాను ఏం చేస్తాడు? వాడు కీడు కలగచేసేవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాం. వాడు దొంగ, దోచుకునేవాడు, వినాశనకర్త, వాడు హంతకుడు. భార్యభర్తల మధ్య ఉండే ప్రేమను, సమాధానాన్ని దొంగిలిస్తాడు. తల్లిదండ్రులు, బిడ్డల మధ్య ఉండే సత్సంబంధాన్ని వాడు దోచుకుంటాడు. వ్యక్తుల ఆరోగ్యాన్ని దోచుకుంటాడు. చివరికి వారిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. 2వ మరణమైన నరకానికి తనతో పాటు మానవాళిని లాక్కుపోవాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు సాతాను. దేవుడు కీడు చేసేటటువంటి వాడు కాదు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన యేసు ప్రభు మేలు చేయుచు సాతాను చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంచరించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి నీ కీడు కలగ చేస్తున్నటువంటి వాడు దేవుడు కాదు, సాతానే అని గ్రహించు. అంత మాత్రమే కాదు, సాతాను నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. దేవునికి విరుద్ధంగా దావీదును జనాభా సైనికుల జనాభా లెక్కించడానికి సాతాను ప్రేరేపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మన ప్రభు ఏం చేస్తాడు? రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడింది, సమాధానకర్త అనే దేవుడు శీఘ్రంగా సాతానును మీ కాళ్ళ కింద చితక్కు త్రొక్కిస్తాడని అక్కడ వాక్యములో వాగ్దానం చేయబడింది. సెలవులో సాతాను తల చితగొట్టినటువంటి యేసుప్రభు మనకు కూడా అటువంటి భాగ్యాన్ని కలుగు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సాతాను ఎదిరిస్తాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనాన్ని గురించి ఇంతకుముందే మనం ఆలోచించాం. దానియేలు ప్రార్థనకు దేవుడు పంపిన సమాధానాన్ని తెస్తున్న వార్తాహరుని పారసీక దేశ అధిపతి అనగా సాతాను యొక్క అనుచరుడు పారసీక దేశపు ఇన్ఛార్జ్ 21 రోజులు ఎదిరించినట్లు అడ్డగించినట్లు మనం చూస్తున్నాం. దేవుని దీవెనలు నీ మీద కుమ్మరించబడకుండా అడ్డగించేవాడు సాతానే. మన ప్రభు అయితే పరలోకపు వాక్యలు విప్పి పట్టజాలంత విస్తారంగా మన మీద దీవెనలను కుమ్మరిస్తాడు. సాతాను దేవుని సన్నిధిలో మన మీద నిరంతరం నేరాలు మోపుతూ ఉంటాడని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. జకర్య గ్రంథం 3వ అధ్యాయం 1-7 వచనాల్లో ఏం రాయబడిందో చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువా నిలవబటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కురువలే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువా మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువాకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఎంత గొప్ప కృప కలిగిన దేవుడు! నిజంగా యెహోషువా మలిన వస్త్రధారిగా ఉన్నాడు. అందును బట్టి సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. అయితే దేవుడు సాతాన్ని గద్దిస్తూ ఉన్నాడు, ఎందుకంటే యెహోషువా మలిన వస్త్రధారి కావడానికి కారకుడు సాతానే. ప్రభు అతన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, తిరిగి అతనికి తన మహిమను దయచేస్తూ ఉన్నాడు. ప్రియ శ్రోత, సాతాను నీ మీద దేవుని సన్నిధిలో నేరాలు మోపేవాడుగా ఉన్నాడు, ఫిర్యాదులు చేసేవాడుగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై నీ కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇన్ హెవెన్ హీఈస్ అవర్ అడ్వకేట్. హల్లెలూయా. సాతాను మరణబలం కలవాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, నీ ఆయుష్కు ముందే నిన్ను చంపాలని, రెండవ మరణమైన నరకములో కూడా తనతో పాటు నీవు పడద్రోయబడాలని సాతాను కోరుకుంటాడు. మరణము తప్పించట యెహోవా వశం. యేసు ప్రభువే పునరుత్థానం జీవం. నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని యేసు ప్రభు వారు యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26వ వచనాల్లో సెలవిస్తున్నాడు. సాతాను నుండి మనం ఏ రీతిగా కాపాడబడగలం? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవునికి లోబడండి, సాతానును ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని వ్రాయబడింది. మనం దేవునికి లోబడ్డం అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. మారు మనసును పొంది నీటి బాప్తిస్వం ఉంది, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఆది క్రైస్తవులు అపోస్తల కార్యం 2:42లో చూసినట్లయితే, అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరచటలో, ప్రార్థనలో ఎడతేయకుండా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య సత్యాలను గ్రహించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యానికి లోబడాలి. మలాకి 3:8-10లో మనం చూసినట్లయితే, దేవునికి మన రాబడిలో దశమ భాగాలు మనము ఇవ్వాలి. లేనట్లయితే మనం ఆర్థిక దీవెనలు పొందలేం, ఇతర దీవెనలు పొందలేం, మనం శాపగ్రస్తులుగా ఉంటాం. దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఎరిగి కూడా దానికి లోబడినట్లయితే మన జీవితాల్లో సాతాను చొరబడ్డానికి అవకాశం ఇచ్చేవారంగా మనం ఉంటాం. దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తిపట్టి దేవుని స్తుతించు, స్తుతి ప్రార్థన చేయాలి. దావీదు వలె దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. సౌలును సాతాను పట్టి పీడించినప్పుడంతా దావీదు విని వాయిస్తూ దేవుని స్తుతించి పాడి ఆరాధించేవాడు. సాతాను శక్తులు పారిపోయాయి. కాబట్టి ఆ రీతిగానే మనం కూడా ఆత్మతో సత్యముతో కూడిన స్తుతిని ఆరాధనను జరిగించేవారముగా ఉండాలి. నిరంతరం దేవుని బిడల సహవాసంలో ఉండాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని కొరింథీ రాసిన మధ్యపత్రిక 15:33 రాయబడింది. రొట్టె విరిచే అనుభవంలో ప్రతి వారం పాల్గొంటూ మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనలో ఏదైనా లోపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తే వెంటనే సరిచేసుకోవాలి. నిరంతరం ప్రార్థనలో, ఒంటరి ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనల్లో మనం పాల్గొనాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మలు కూడా ప్రార్థన చేస్తూ ఆత్మలో మనం బలిష్ఠులముగా కట్టబడాలి. అది ఎంతైనా ప్రాముఖ్యం. పౌలు భక్తుడు కొరింథీ రాసిన మధ్యపత్రిక 14:15 నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో కూడా ప్రార్థన చేస్తానని చెప్తూ ఉన్నాడు. Romans 8:26-28 మనం చూసినట్లయితే మనం పరిశుద్ధాత్మలో ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తానుసారం మన నిమిత్తం, ఇతర పరిశుద్ధుల నిమిత్తం కూడా ప్రార్థించేవారముగా ఉంటాం. అంత మాత్రమే కాదు, Prakatana 12:11 చూసినట్లయితే గొర్రెపిల్ల రక్తం ద్వారా, వారిచ్చిన సాక్ష్యం ద్వారా దేవుని బిడ్డలు సాతాను జయించినట్లు రాయబడింది. మనం క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. అంత మాత్రమే కాదు, మనం సాక్ష్యం ఇవ్వాలి. మన జీవితంలో సువార్త ప్రకటించాలి. దేవుని నిమిత్తం ఆత్మలను సంపాదించాలి. మన జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇతరులను విమర్శించడానికంటే కూడా ఇతరులకు మేలు జరిగించాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6:10-18 రాయబడిన రీతిగా సాతాను ఎదిరించినట్లుగా మనం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అన్నిటికీ మించి అతి త్వరలోనే మన కొరకు రానయ్యున్నటువంటి ప్రభు కొరకు నిరంతరం కనిపెట్టుకుని మెలకువగా ఉండాలి. నేను నిద్రించి తినే గాని నా మనసు మేలుకొని ఉన్నదని పరమగీతం 4:2 రాయబడింది. ఆ రీతిగా ఎప్పుడు ఆత్మలో మెలకువ కలిగి ప్రభు యొక్క రాకడ కొరకు మనం కనిపెట్టబడాలి. అపవాది క్రియలు లయం చేయడానికి దేవుని కుమారుడైన యేసు ప్రభు ఈ లోకంలో ప్రత్యక్షమైనట్లు యోహాను రాసిన మధ్యపత్రిక 3:8 రాయబడింది. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుని గనక దుష్టుడు వాని ముట్టడని యోహాను రాసిన మధ్యపత్రిక 5:18 రాయబడింది. ఈ రీతిగా మనల్ని మనం దేవునిలో భద్రపరుచుకున్నట్లయితే సాతాను మనల్ని ముట్టడు. సాతాను మనం చితకతురుక్కేవారముగా, జయశాలరుగా ముందుకు సాగిపోగలం. దేవుడు నిన్ను దీవించనుగాక. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోక తండ్రి, ఈ దైవ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంస్థల్లో, సంఘాల్లో సాతాను చేస్తున్న సమస్త కార్యాలను, క్రియలను ఏసంలో బంధిస్తున్నాను. వారిని జయశాలరుగా చేయండి. మీ రక్తపరోక్షను ఉంచండి. మీ గాయపడిన ప్రక్కలో దాచండి. నీ రాకడ మట్టుకు వారిని మీరు భద్రపరుచుకోమని, నీ రాకడకు మనందరినీ ఆయత్యం చేయమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పరలోక పెండ్లి కుమారుడుగా అతి త్వరలోనే మా కొరకు తిరిగి రానైనా మా ప్రాణప్రియుడు ఆయనే ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగా నామములో నీకు స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.
మీరింతవరకు దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎంఎస్ శాంతవర్ధన్ గారిచ్చిన దైవ సందేశాన్ని విన్నారు. మీకేమైనా ప్రార్థనా అక్కరలుంటే మాకు రాయండి, లేక ఫోన్ చేయండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎంఎస్ శాంతవర్ధన్, ఎల్షద్దాయ్ చర్చ్, కన్నవారితోట 4వ లైన్, గుంటూరు 5220004, ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఇండియా. మా ఫోన్ నంబర్ 3545536.